சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஹரி ஓம் ஸ்ரீ குருப்யோ நம. ஹரி ஓம். 19வது ஸ்லோகமும் 9வது அத்தியாயంలో 19வது ஸ்லோகம் பூர்த்தி చేసుకున్నాం. 12 నుంచి 19 శ్లోకాల వరకు మోక్షానిచ్చే భక్తిని గురించి వివరణ జరిగింది. ఈ శ్లోకాలను సంసార నివృత్తి ఉపాయం అని అంటారు. ఇంకో మాటలో చెప్పాలి అంటే మోక్ష ఉపాయం. సంసార నివృత్తికి భగవంతుడు వాడినటువంటి పదం భక్తి. భక్తి వల్ల మోక్షం కలుగుతుంది అంటే ఈ వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అందువల్ల మరికొన్ని విషయాలు చూద్దాం. భక్తి సంబంధించి రెండు అంశాలు గుర్తుంచుకోవాలి. అవి సాధన రూప భక్తి, భావన రూప భక్తి. ఈ భాగానికి సంబంధించిన భక్తి అంటే ఏదో ఒక విధమైన భక్తి కాదు, మూడు స్థాయిల్లో ఉన్న భక్తి. దీని వివరంగా మళ్ళీ 12వ అధ్యాయంలో చూస్తాం. ఈ మూడు రకాల భక్తిని కర్మలక్షణ భక్తి, ఉపాసనా లక్షణ భక్తి, జ్ఞాన లక్షణ భక్తి అంటారు. ఈ విషయం మనం అనేక మార్లు చూస్తూ ఉంటాం. ఒక సాధకుని ప్రయాణం కర్మయోగానికి వచ్చి చిత్తశుద్ధిని పొంది ఉపాసనాయోగానికి వచ్చి చిత్త ఏకాగ్రతను పొంది జ్ఞాన యోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి జ్ఞానం పొందితే మోక్షాన్ని అందుకుంటారు. మూడో స్థాయి భక్తిని అంటే జ్ఞాన భక్తిని వివేక చూడామణిలో చాలా చక్కగా వర్ణించారు. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్య విధీయతే అంటే నీ యొక్క స్వరూపానికి స్వరూపం గురించి తెలుసుకుని నీ యొక్క స్వరూపం గురించి తెలుసుకుని ఆ స్వరూప నిష్టలో ఉండడాన్నే భక్తి అని చెప్తారు అని శంకర భగవత్పాదులు చెప్పారు. మూడో స్థాయి భక్తిలో కర్మ కానీ ఉపాసన కానీ సంఘసేవలు కానీ ఏమీ ఉండవు. అందులో వేదాంత విచారణ మాత్రమే ఉంది. జ్ఞానాదేవతు కైవల్యం. ఉపనిషత్తు జ్ఞానం వల్ల మాత్రమే వస్తుందని, జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది అని పదే పదే చెప్తున్నాయి. ఇక్కడ కృష్ణ పరమాత్మ భక్తి వల్ల మోక్షం వస్తుంది అంటున్నాడు. అంటే జ్ఞానరూప భక్తి వల్ల మోక్షము అని మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. జ్ఞానం కాక మోక్షం పొందే మార్గం మరొకటి లేదు. అదే కర్మ వల్ల, పుత్రుల వల్ల, ధనం వల్ల మోక్షం పొందరు అని కైవల్యోపనిషత్తులో వస్తుంది. కృష్ణ పరమాత్మ కూడా భక్తి అంతిమ దశలో జ్ఞాన యజ్ఞం అని చెప్పారు. ఇది 4వ అధ్యాయంలో 33వ శ్లోకంగా వచ్చింది. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ద్రవ్య యజ్ఞాల కంటే జ్ఞాన యజ్ఞం శ్రేష్టం. కర్మలన్నీ కూడా జ్ఞానంలోనే పరిసమాప్తం అవుతాయి. కర్మ ప్లస్ ఉపాసన ప్లస్ జ్ఞానం, అదే మోక్షం. ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మే వివరంగా 12వ అధ్యాయంలో మనకి వివరిస్తాడు. అందుకని దాన్ని భక్తి యోగము అన్నారు. ఒక సాధకుడు తన భక్తిని మూడు దశల్లో పెంచుకురావాలి. అది ఏకరూప భక్తి, అనేక రూప భక్తి, అరూప భక్తి. ఇవి ఇంతకు ముందు కూడా చూసాం. ఏకరూప భక్తిలో మనకి ఇష్టమైనటువంటి దైవంతో ఆ భక్తిని మొదలు పెడతాం. తర్వాత అనేక రూప భక్తి లేదా విశ్వరూప భక్తికి ఎదగాలి. ఈ అనేక రూప భక్తి అంటే అనేక మంది దేవతలను కొలవడం కాదు, మన ఇష్ట దైవాన్ని అంతటా దర్శించడం. చెట్టులోను, పుట్టలోను, మనుషుల్లోను సర్వం మన ఇష్ట దైవంగా మనం చూడడమే అనేక రూప భక్తి. అంటే మన ఇష్ట దైవమే విశ్వం అంతటా ఉన్నాడని పూజించడాన్ని విశ్వరూప భక్తి లేదా అనేక రూప భక్తి అంటారు. రుద్రంలో అంతా నువ్వే అని వస్తుంది. ఉదాహరణకు చెట్టు నువ్వే, మట్టి నువ్వే, ఆకుపచ్చగా ఉండేటటువంటి ఆకు నువ్వే, ఎండిన ఆకు కూడా నువ్వే అంటుంది రుద్రం. సర్వం శివమయం జగత్. అనేక రూప భక్తి నుంచి అరూప భక్తికి రావాలి. భగవంతుడు పారమార్థికంగా శబ్ద స్పర్శ రూపరసాలకు అందడు. అంటే ఇంద్రియ అగోచరము అంటే నిరాకారుడు, ఎటువంటి రూపాన్ని కలిగి లేడు. కాబట్టి ఏకరూప భక్తి నుంచి అనేక రూప భక్తి, అనేక రూప భక్తి నుంచి అరూప భక్తికి రావాలి. భక్తి అంటే అహం బ్రహ్మ అస్మి అనే జ్ఞానం. బ్రహ్మ గురించి తెలుసుకుంటే జ్ఞానం పూర్తి కాదు. ఆ బ్రహ్మని నేనే అని నిర్ధారణకి రావాలి. శివ ఏవ సదా జీవ, జీవ ఏవ సదా శివ. భక్తి మోక్షాన్ని ఇస్తుందంటే అద్వైత జ్ఞానంతో కూడిన భక్తి మోక్షాన్ని ఇస్తుంది. దీనికి నిదర్శనం ఏమిటి అంటే కృష్ణ పరమాత్మే 7వ అధ్యాయంలో చెప్తాడు, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే. భక్తుల గురించి చెప్తున్నప్పుడు అహం బ్రహ్మాస్మి జ్ఞానం పొందిన జ్ఞానీ భక్తుడే శ్రేష్ఠుడు అంటున్నాడు. అందువల్ల ఈ రెండు అంశాలని క్రోడీకరిస్తే సాధకుని ప్రయాణం ముందు కర్మ నుంచి మొదలై తర్వాత ఉపాసన, అంతంగా జ్ఞానము. భక్తిలో దశలు ఏకరూప భక్తి, అనేక రూప భక్తి, అరూప భక్తి. ఏకరూప భక్తి నుంచి అనేక రూప భక్తికి, అనేక రూప భక్తి నుంచి అరూప భక్తికి పయనించాలి. ఆఖరుగా భక్తి అంటే జ్ఞానం ప్లస్ అరూప భక్తి, అదే పారమార్థికమైనటువంటి భక్తి, ఆత్యంతికమైనటువంటి భక్తి. ఈ భక్తిలో దేవుడికి జీవుడికి మధ్యలో ఏ భేదము లేదు, ఎటువంటి దూరము లేదు. భక్తి అంటే అరూప ఈశ్వరుని గురించిన జ్ఞానం, ఆ ఈశ్వరుడు నేనే అని తెలుసుకోవడం. ఇక్కడ ఈ శ్లోకాలలో అనేక రూప భక్తి గురించి వివరించాడు కృష్ణ పరమాత్మ. అంతటా భగవంతుడు చూడడం కష్టం అంటే తేలిక అని ఎవరన్నారు, కానీ కష్టపడ్డా పడుతుంది. ఇప్పుడు భావనారూప భక్తి గురించి తెలుసుకుందాం. ఈ భావనారూప భక్తి గురించి 20వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు పరమాత్మ వివరించాడు. ఇంతవరకు భక్తి ఎలా మోక్ష సాధనమో చూద్దాం. ఇప్పుడు అంటే 20 నుంచి 29 శ్లోకాల వరకు రెండు రకాల భక్తిని చూస్తాం. అవి సకామ భక్తి, నిష్కామ భక్తి. వీటిని 7వ అధ్యాయంలో కూడా చూసాం. 9వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని చెప్పుకున్నాం కూడా. భక్తిని ముందుగా 3 స్థాయిల్లో విభజించవచ్చు. అవి మంద భక్తి, మధ్యమ భక్తి, ఉత్తమ భక్తి. ఇప్పుడు మంద భక్తి అంటే ఏంటో చూద్దాం. మంద భక్తిలో భగవంతుణ్ణి మార్గంగా ఉపయోగించుకుంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే మీన్స్. మీన్స్ అండ్ ఎండ్స్ అంటారు కదా, మీన్స్ ఎండ్ ఎండు. అందులో భగవంతుడు మీన్స్ మార్గం అంటే సాధనం అన్నమాట. ఏదైనా పొందాలి అంటే దానికి ఒక మార్గం కావాలి, ఒక లక్ష్యం ఉంటుంది, దానికి ఒక మార్గం కావాలి. ధర్మార్థ కామ మోక్షాల్లో చాలామందికి అర్ధకామాలు లక్ష్యాలుగా ఉంటాయి. వాటిని పొందడానికి భగవంతుడిని మార్గంగా భావిస్తారు. అంటే భగవంతుడు ఒక సాధన, అంటే వాటి కోసం భగవంతుడిని పూజిస్తారు. భగవంతుడు ద్వారా వాటిని అందుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే ఇక్కడ భగవంతుడు లక్ష్యం కాదు, కేవలం ఒక సాధనం మాత్రమే. ఆ భగవంతుడి వల్ల వాళ్ళు కోరేటటువంటి ఆ వస్తువులు కానీ ఆ విషయాలు కానీ మనుషులు కానీ వాళ్ళు సంపాదిస్తారు. తోటి మనుషులు కూడా అలాగే ప్రేమిస్తారు చాలామంది. ఎదుటి వ్యక్తి దగ్గర డబ్బున్నంత వరకు అతని ఇంద్రుడు చంద్రుడు అని పొగుడతారు. ఎప్పుడైతే అతని దగ్గర డబ్బు అయిపోతుందో అప్పుడు తుపాకీ గుండు కూడా దొరకకుండా పారిపోతారు. భగవంతుడి మీద భక్తి కూడా అలాగే ఉంటుంది ఈ దశలో. ఆయన మన కోరికలు తీరుస్తుంటే మంచివాడు, లేకపోతే లేదు. పైగా దేవుడు లేడు అనేస్తారు. మధ్యమ స్థాయి భక్తి, మధ్యమ భక్తి. ఇక్కడ ఇంతకుముందు ఏమనుకున్నాం, భగవంతుడు సాధనమో లేదా భగవంతుడు మార్గమో, అర్ధకామాలు లక్ష్యాలని చెప్పుకున్నాం. ఈ మధ్యమ భక్తిలో మనం భగవంతుడిని లక్ష్యంగా పెట్టుకుంటాం. భగవంతుని లక్ష్యంగా పెట్టుకుని ఈ అర్ధకామాలు కేవలం ఒక సాధనలు లేదా మార్గంగా మారుతాయి. అంటే మార్గము లక్ష్యము అవి మారాయి. బంధభక్తిలో లక్ష్యము అర్ధకామాలు, మార్గము భగవంతుడు. మధ్యమ భక్తిలో లక్ష్యము భగవంతుడు, మార్గము అర్ధకామ. మంద భక్తిని సకామ భక్తి అని, మధ్యమ భక్తిని నిష్కామ భక్తి అని అంటారు. ఈ రెండు స్థాయిల భక్తి గురించి పరమాత్ముడు చెప్పబోతున్నాడు. ఈ రెండింటినీ మించి ఇంకా ఉన్నతమైన భక్తి మరొకటి ఉన్నది, దాన్నే ఉత్తమ భక్తి అంటారు. ఆ ఉత్తమ భక్తిలో లక్ష్యము మార్గము రెండూ ఒకటే. ఎందుకంటే భగవంతుడు నువ్వు వేరు కాదు కాబట్టి. మధ్యం భక్తిలో భగవంతుడిని లక్ష్యంగా చూస్తాము, మందభక్తి కన్నా గొప్పదే. కానీ వేదాంతం మధ్యం భక్తి కన్నా ఇంకొక మెట్టు పైకి ఎదిగి ఉత్తమ భక్తిలోకి రమ్మంటుంది. భగవంతుడిని లక్ష్యంగా ఎందుకు పట్టుకున్నావు అని అడుగు. ఎందుకంటే భగవంతుడు నువ్వు ఒకటే కాబట్టి. వేదాంతం ఇలా వివరిస్తుంది, భగవంతుణ్ణి ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు? డబ్బునో, విజయాన్నో, పదవినో, ఆస్తినో ఎందుకు లక్ష్యంగా పెట్టుకోలేదు? ఎందుకంటే భగవంతుణ్ణి పొందితే నాకు ఆనందం కలుగుతుంది అంటారు వీరు. అంటే లక్ష్యం మీద ప్రేమ కన్నా మీ మీద మీకు ప్రేమ ఎక్కువ ఉంది, అందువల్ల మీరు అనుకున్న లక్ష్యం, మీరు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతే ఆ లక్ష్యాన్ని మారుస్తారు. ఎందుకు? మీకు మీ ఆనందం ముఖ్యం. అంటే భగవంతుని మీద ప్రేమ కన్నా మీ మీద మీకు ప్రేమ ఎక్కువ. ఈ మూడు స్థాయిలు చూసాం ఇప్పుడు. మార్గం మీద ప్రేమ కన్నా లక్ష్యం మీద ప్రేమ ఎక్కువ, లక్ష్యం మీద ప్రేమ కన్నా నా మీద నాకు ప్రేమ ఎక్కువ. లక్ష్యాన్ని ఎందుకు ప్రేమిస్తున్నానంటే నాకు ఆనందం ఇస్తోంది కాబట్టి. అందువల్ల ఉత్తమ స్థాయి భక్తిలో భగవంతుడు మార్గము కాదు, లక్ష్యము కాదు, నేను భగవంతుడు ఒకటే అనేటటువంటి ఐక్య జ్ఞానం. భగవంతుడు నేను ఒకటే అని అర్థమైనప్పుడు భక్తి పరాకాష్ఠకు చేరుతుంది. దాన్ని అద్వైత భక్తి, పరాభక్తి, జ్ఞానభక్తి అని అంటారు. ఈ ఆనందం నాలోనే ఉంది అని తెలుసుకోవడమే పరాభక్తి. ఉదార సర్వ ఏవైతే జ్ఞాని తాత్వైవమే మతం. అందరూ గొప్పవాళ్ళే, కానీ జ్ఞాని అంటే నేనే అని ఆ భగవంతుడే చెప్పుకున్నాడు. అందరూ గొప్పవాళ్ళే కానీ జ్ఞాని అత్యుత్తముడు, ఎందుకంటే అతనే నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ విధంగా మూడు రకాల భక్తులు ఏమిటి? సకామ భక్తి, నిష్కామ భక్తి, అద్వైత భక్తి. కృష్ణ పరమాత్మ మొదటి రెండు రకాల భక్తి గురించి మాట్లాడుతున్నాడు. 20-21 శ్లోకాల్లో సకామ భక్తి గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఎక్కువ మంది భక్తులు సకామ భక్తుల్లోకి వస్తారు. ఎలా వ్యత్యాసం తెలుస్తుంది వీరిద్దరి మధ్య? వారికి ఏమైనా ప్రత్యేకమైన రంగు ఉంటుందా? అది పూజ చేసేటప్పుడు చెప్పే సంకల్పాన్ని బట్టి ఉంటుంది. సకామ భక్తిలో మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం అంటూ ఈ సంకల్పం సకాముఖంగా చేస్తారు సకామ భక్తి. ఇలా కొనసాగుతున్న కోరికల పొట్లం, అందులో పొరపాటును కూడా మోక్షం ఉండదు. కనీసం మోక్షం అప్పి అనవచ్చు కదా అన్నారు. చిత్తశుద్ధి కోసం చేస్తే నిష్కామ పూజ, అదే ధనం కోసం చేస్తే సకామ పూజ. ముందుగా చూసినట్టుగా ఎక్కువ మందికి సకామ భక్తి ఉంటుంది, ఎందుకంటే వారికి సుఖాలు కావాలి, అందువల్ల స్వర్గలోకానికి వెళ్ళాలని కోరుకుంటారు. ఇప్పుడు అమెరికా భూతల స్వర్గమైంది, ఎలాగో ఒకలాగా అమెరికా వెళ్ళిపోవాలి. ముఖ్యంగా తల్లి గడుపుతూ ఉంటే అమెరికాలోనే పురుడు పోసుకోవాలి. ఇలా ఉంది మానవ నైజం. ఈ నేపథ్యంలో ఈ శ్లోకాల్ని మనం అధ్యయనం చేద్దాం. త్రైవిద్యామాం సోమపాహూత పాపా యజ్ఞేర్విష్ట స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకం అస్నింతి దివ్యాన్ దివి దేవ భోగాన్. త్రైవిద్యా సోమపా పూమపూత పాపాః మాం యజ్ఞై ఇష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యం సురేంద్రలోకం ఆసాధ్య దివి దివ్యాన్ దేవభోగాన్ అస్నంతి. ఋగ్వేదము యజుర్వేదము సామవేదాల్లో చెప్పబడినటువంటి సకామ కర్మను ఆచరించేవారు సోమరసాన్ని యజ్ఞంలో ఆహుతిగా వేస్తూ వారు కూడా స్వీకరిస్తారు. అలా స్వీకరించడం వల్ల పాపరహితులు అవుతారు. ఈ విధంగా పురుషులు నన్ను పూజించి స్వర్గప్రాప్తిని అర్థిస్తూ ఉంటారు. ఆ పురుషులు పుణ్యఫల రూపమైన స్వర్గలోకాన్ని పొంది స్వర్గంలో దివ్యమైనటువంటి దేవభోగాల్ని అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు మందభక్తి స్థాయి వాడి గురించి చూద్దాం. వీరిని సకామ భక్తులు అని అంటారు. వీళ్ళు భగవంతుని ప్రార్థిస్తారు, నిజమే, కానీ భగవంతుని ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకోమంటే ఏవేవో కోరుతారు, కానీ అసలైన మోక్షాన్ని కోరరు. దాన్ని మోహం అంటారు. త్రైవిద్యామాం సోమపాహ పూత పాప యజ్ఞైర్ విష్టాహ. వీడు గొప్ప భక్తులు. త్రైవిద్య అంటే మూడు వేదాలు నేర్చుకున్నవారు. మూడు వేదాలు అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం. సోమపాహ అంటే సోమయాగం చేసేవారు. సోమరసాన్ని అగ్నిలో ఆహుతిగా వేసి వారు కూడా ప్రసాదంగా కొంత సోమరసాన్ని. సోమరస పిబతి ఇది సోమపాహ. సోమరసాన్ని యాగంగా ఒక భాగంగా తీసుకు అది కూడా ప్రసాదంగా స్వీకరిస్తారు. అలా స్వీకరించడం వల్ల వాళ్ళు పూత పాప అవుతున్నారు, అంటే పాపాల నుంచి విముక్తి అవుతారు. చాలా పుణ్యాన్ని పొందుతారు. భగవంతుడు వాళ్లకు బ్లాంక్ చెక్ ఇచ్చినట్టే. దాని మీద ఏం కావాలంటే అది రాసుకోండి, ప్రపంచం కావాలా ఇస్తాను, భగవంతుడు కావాలా ఇస్తాను అంటాడు. కానీ వీడు నాకు భోగాలు కావాలి అంటారు. స్వర్గతిం ప్రార్థయంతే, స్వర్గ ఫలాన్ని కోరుకుంటారు. గతి అంటే లక్ష్యం, స్వర్ అంటే స్వర్గం. అందువల్ల స్వర్గతిం అంటే స్వర్గాన్ని, స్వర్గానికి వెళ్ళి అక్కడ భోగాలు పొందాలని కోరుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఒక విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఏదైనా కర్మఫలాన్ని పొందుతున్నామా అంటే అది మనం కోరుకున్నదే. మనం చేసుకున్న వాటికి ఫలాన్ని భగవంతుడు ఇస్తాడు అంతే. జగత్తులో నలుగురిని చూసి భగవంతుడు లీలలు అర్థం కావు అని వాపోతూ ఉంటాం. ఎందుకంటే చీమ కూడా హాని చేయని వ్యక్తి చాలా కష్టాల్లో కూరుకుపోయి బాధపడుతూ ఉంటాడు. మరోవైపు అసలు మంచి అంటే ఏమిటో తెలియని దుర్మార్గుడు సుఖ దుఃఖాల్లో తులతూగుతూ ఉంటాడు. ఇలాంటివి చూసి దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం, కానీ పాపం ఆయన చేతిలో ఏమీ లేదు. భగవంతుడు ఒక దుకాణదారు లాంటి వాడు. తన దుకాణంలో అనేక వస్తువులు ఉంటాయి. ఎవరు వచ్చి ఏది కోరితే వాడికి అది అమ్ముతాడు. మనకు ఏం కావాలని మనం అడిగితే అదే ఇస్తాడు. తల్లిదండ్రులు మన తరఫు నిశ్చయించలేరు, గురువు నిశ్చయించలేడు, భగవంతుడు నిశ్చయించలేడు. భగవంతుడు మనం ఏది కోరితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, మనమే సరైనది కోరటం లేదు. అందువల్ల మన విధికి భగవంతుడిని నిందించి లాభం లేదు, నక్షత్రాలను నిందించి అసలు లాభం లేదు. తప్పు చేయడం మానవ నైజం, క్షమించడం భగవంతుడి నైజం. ఇది పాత సామెత. ఇప్పుడు తప్పు చేయడం మానవ నైజం, ఆ తప్పును ఎదుటి వాటి మీదకు తోయడం మరీ మానవ నైజం అంటారు. మా పిల్లవాడు మంచివాడే, పక్కింటి పిల్లవాడితో చేరి చెడిపోయాడు అంటాం. పక్కింటి వాడిని అడగండి, అతను అదే మాట అంటాడు. అందువల్ల అనవసరంగా ఎవరిని నిందించి లాభం లేదు భగవంతునితో సహా. నాకు స్వర్గ సుఖాలు పొందాలని ఉంది, స్వర్గం కావాలి అని ఎవరైనా అంటే భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు? అతన్ని బలవంతం చేయడు. నిజానికి భగవంతుడు అతనికి నచ్చ చెప్పి మోక్షాన్ని ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది మనకు, కానీ అది లాభం లేదు. నీకు స్వర్గం వద్దు, నేను మోక్షాన్ని ఇస్తాను అని భగవంతుడన్నా నాకు స్వర్గమే కావాలి అని పేచీ పెట్టుకుంటాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న పిల్లవాడికి బంగారు బిస్కెట్టు, తినే బిస్కెట్టు చూపించి ఏది కావాలి అని అడిగామనుకోండి, ఖచ్చితంగా ఆ తినే బిస్కెట్టే అడుగుతాడు. పాపం ఆ పిల్లవాడికి తెలియదు బంగారు బిస్కెట్తో కొన్ని లక్షలాది బిస్కెట్లు కొనొచ్చని. అంటే అతనికి నిత్యానిత్య వస్తు వివేకము లేదు. ఆ పిల్లవాడి చేష్ట చూసి మనకి నవ్వు వస్తుంది, కానీ మనం చేస్తున్నది అదే. భగవంతుడు బంగారు బిస్కెట్టు అనే మోక్షము, ప్రపంచము అనేటటువంటి తినే బిస్కెట్టు రెండు ఉంటే మనం ఈ ప్రపంచము అనే బిస్కెట్ వైపే మొగ్గు చూపుతున్నాం. తే సురేంద్రలోకం ఆసాధ్య. వాళ్ళు సురేంద్ర అంటే ఆ ఇంద్రుడు ఉండేటటువంటి లోకానికి వెళ్తారు. అక్కడ ఉండేటటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. పుణ్యం అస్నంతి, పుణ్యం అస్నంతి అంటే ఆ పుణ్యాన్ని, పుణ్యరూపంలో ఉండేటటువంటి భోగాలు, ఆటలు, పాటలు, అక్కడ ఉండేటటువంటి ఆనందాలు అన్ని అనుభవిస్తారు. తే భోగాన్ దివ్యాన్ అస్నంతి, దివ్యమైనటువంటి దేవభోగాలన్నీ అనుభవిస్తారు. ఆ తర్వాత ఏమైందో, చేతం భుక్వా స్వర్గలోకం విశారం, క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి, ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నా, గతాగతం కామ కామాలభంతే. తేతం విశాలం స్వర్గలోకం భుక్త్వా పుణ్యే క్షీణే సతి మత్యలోకం విశంతి, ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్నా కామకామాః గత ఆగతం లభంతే. అంటే విశాలమైనటువంటి ఆ స్వర్గ లోకానికి చేరి అక్కడ భోగాన్ని అనుభవిస్తారు. ఎప్పుడైతే ఈ జీవి యొక్క పుణ్యము నశించిపోయిందో మళ్ళీ మనుష్య లోకంలో ప్రవేశిస్తున్నారు. ఈ మూడు వేదాల్లో చెప్పేటటువంటి కర్మల్ని ఆశ్రయించి భోగాల్ని ఆశించి కామకామ అంటే విషయ కాములై, అంటే ఇంద్రియ భోగాల మీద ఆసక్తి చూపిన వాళ్ళే గత ఆగతం లభంతే. వీళ్ళకి స్వర్గలోకం వస్తుంది, మళ్ళీ మనుష్య లోకంలో పడుతున్నారు. గత అంటే స్వర్గలోకంకి వెళ్తున్నారు, ఆగతం అంటే తిరిగి మళ్ళీ మనుష్య లోకానికి వస్తారు. అంటే ఈ విధంగా వాళ్ళు అక్కడ పెర్మనెంట్గా ఉన్నవాళ్ళు కాదు, ఇక్కడ ఉండి మోక్షాన్ని అందుకునేవాళ్ళు కాదు. ఒక్క భూలోకంలోనే మనకి ఈ మోక్షాన్ని అందుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ మోక్షాన్ని వదిలేసి ఈ సౌఖ్యాల కోసం, అక్కడ ఉండేటటువంటి ఆ స్వర్గలోకంలో ఉండేటటువంటి ఆనందాల కోసం పుణ్యాన్ని సంపాదించి ఆ పుణ్యలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నారు. తీతం భుక్త్వా స్వర్గలోకం విశాలం, అంటే వాళ్ళు స్వర్గలోక ఫలాల్ని అనుభవిస్తున్నారు. కావలసిన సౌఖ్యాలన్నీ ఉంటాయి అక్కడ. అంతేకాదు దేవతలకు సిద్ధులు కూడా ఉంటాయి. సంకల్ప మాత్రం చేత వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ పొందగలరు. స్వర్గలోకం ఎంత పెద్దది, మన పట్టణాలాగే ఇరుకుగా ఉండదు, చాలా విశాలంగా ఉంటుంది. ఒక్కొక్క ఇల్లు ఒక రాజసౌధంలాగా ఉంటుంది. అటువంటి ఆనందాన్ని పొందుతారు. ఇంతవరకు సకామ భక్తి యొక్క సానుకూల అంశాన్ని చూస్తాం. సాధారణంగా మనుషులు సానుకూల అంశాలనే చూస్తారు. చాలామంది గులాబీ పువ్వునే చూస్తారు, కానీ దాని కింద ఉన్న ముళ్ళని పట్టించుకోరు. ఇప్పుడు పరమాత్మ ఆ ముళ్ళ గురించి చెప్తాడు. స్వర్గలోక ఫలం ఉచితంగా పొందలేదు, కష్టపడి సంపాదించుకోవాల్సి వస్తుంది. అక్కడ పొందిన ప్రతి మిట్టి గ్రామం ఆనందానికి పుణ్యమనే స్వర్గలోక డాలర్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఆ భక్తుడు ఆ పుణ్యాన్ని ఎలా పొందాడు? కర్మ వల్ల. ఎటువంటి కర్మ వల్ల? సోమయాగాది కర్మల వల్ల. ఈ కర్మల వల్ల పొందిన ఈ ఫలము తక్కువగానే ఉంటుంది, అది అపరిమితంగా ఉండదు. పైగా విచారకరమైన విషయం ఏంటంటే, స్వర్గలోకంలో పుణ్యం పూర్తి అవగానే మళ్ళీ భూలోకంలో పడిపోతారు. భూలోకం కర్మభూమి, భోగభూమి కాదు. ఇక్కడ మనం ఉన్నంత కాలంలో మనం మోక్షాన్ని ఆశ్రయిస్తే మోక్షాన్ని పొందగలం. దేవలోకంకి వెళ్ళి అక్కడ మనం కర్మ చేయడానికి వీల్లేదు, అది భోగభూమి. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, పుణ్యం క్షీణించగానే భూలోకానికి తిరిగి వస్తాడు. అంతకుముందు దేవతలతో ఉంటే ఇప్పుడు దోమలతో సహజీవనం చేయాల్సి వస్తుంది. కృష్ణ పరమాత్మ ఇంకా సుతారంగా హెచ్చరిస్తున్నాడు. క్షీణే పుణ్యే అంటే పుణ్యం క్షీణిస్తే భూలోకానికి రావాల్సి వస్తుంది. కానీ ఉపనిషత్తులు చాలా గట్టిగానే బెదిరిస్తాయి ఈ విషయంలో. నాకస్య పృష్టే తే సుకృతేను భూత్వ ఇమం లోకం వా హీనతరం వా విశంతి అంటుంది బొండకోపనిషత్తు. ఆ స్వర్గలోకంలో ఈ సుకృతమంతా అనుభవించిన ఉత్తర క్షణం, ఇమం లోకం వా ఈ లోకంలో కానీ హీనతరం వా విశంతి ఇంకా దీనికన్నా హీనమైన లోకాల్లో కానీ పడిపోతాడు అని చాలా కఠినంగా చెప్తుంది. అంటే ఏమిటి, ఏ వస్తువు అయినా సరే అది ఉంటే మీకు ఆనందం, అది పోతే దుఃఖం. మీరు ఇష్టమైన సినిమా చూస్తున్నారు, మంచి రసవత్తరమైన సమయంలో కరెంటు పోయింది, మీకు ఎంతో బాధ కలుగు. అలాగే మీ స్వర్గాది లోకాల్లో, ఆ స్వర్గాది లోకాల్లో ఆనందాన్ని అనుభవిస్తూ ఇది శాశ్వతము అని అనుకోవడానికి లేదు. ఎప్పుడైతే మీ పుణ్యం క్షీణించిపోయిందో అక్కడి నుంచి కిందకి దూసేస్తారు. కాబట్టి మనకి అది ఆత్యంతికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వదు. అది కేవలం మనకి తాత్కాలికమైనటువంటి ఆనందం మాత్రమే వస్తుంది. చూడండి, ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్తారు. అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఆనందం పొందిన తర్వాత మళ్ళీ ఇండియాకి వస్తే ఇండియాని చేదరించుకుంటారు.
ఆ విధంగా అక్కడ స్వర్గలోకాల్లో ఉండేటటువంటి సౌఖ్యాన్ని అనుభవించి మళ్ళీ కిందకి ఈ భూలోకంలోకి రావడం అంటే ఒక విధమైనటువంటి కష్టమైనటువంటి విషయం. దాన్నే గతాగతం, గతం ఆగతం, వెళ్ళడం మళ్ళీ రావడం. ఈ విధంగా మనకి శాశ్వతమైనటువంటి ఆనందం మాత్రం రాదు. ఏవం త్రై ధర్మం అనుప్రపన్న అంటున్నాడు. ఈ విధంగా వేదాల్లో చెప్పినటువంటి కర్మల్ని ఆచరించి కామకామాహ గతాగతం లభంతే, పుణ్యాన్ని ఆర్జించి లోకాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. మధ్య మధ్యలో భూలోకానికి రావాలి. ఎందుకంటే ఉన్న 14 లోకాల్లోనూ 13 లోకాలు భోగభూములే. అక్కడ పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ క్షయమవుతుంది. కానీ కొత్తగా పుణ్యమో పాపమో సంపాదించడానికి భూలోకానికి రావాలి. దీన్ని సంసార యొక్క జీవిత చరిత్ర అంటారు. ఇంకా 22 శ్లోకం చూద్దాం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతః ఏ జనాః మాం పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం యోగక్షేమం అహం వహామి. అనన్య భక్తులైన ఏ పురుషులు పరమేశ్వరుడైన నన్ను నిరంతరము చింతించుచూ సేవిస్తూ ఉంటారో, నిరంతరము నన్నే తలుచుచున్నటువంటి ఆ పురుషుల యొక్క యోగక్షేమాల్ని నేనే వహిస్తాను అని ఆ పరమాత్మ అభయాన్ని ఇస్తున్నాడు. ఇంతకుముందు 2 శ్లోకాలను మంద భక్తులు అంటే సకామ భక్తుల గురించి చెప్పాడు పరమాత్మ. అంటే వాళ్ళకి భగవంతుడు మార్గము మాత్రమే, గమ్యం కాదు. ఇప్పుడు నిష్కామ భక్తుల గురించి అంటే మధ్యమ భక్తుల గురించి చెప్పబోతున్నాడు. వీళ్లకు భగవంతుడు మార్గం కాదు, లక్ష్యము. మార్గం మీద ప్రేమ కన్నా లక్ష్యం మీద ప్రేమ ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. మీరు ఒక ఇల్లు కట్టించాలనుకుంటే కాంట్రాక్టర్తో లావాదేవీలు జరుపుతారు. కానీ మీ ఆలోచనలన్నీ ఇంటి మీదే ఉంటాయి. కాంట్రాక్టర్ మీకు మార్గం, ఇల్లు మీకు లక్ష్యం. మీరు లక్ష్యాన్ని ప్రేమిస్తారు కానీ మార్గాన్ని ప్రేమిస్తారు. అంటే మీ ఆలోచనలన్నీ ఇంటి చుట్టూనే ఉంటాయి. అతనితో వ్యవహారం నడుపుతారు కానీ అన్నీ ఇంటి గురించే ఉంటాయి. అదేవిధంగా మధ్యమ భక్తుడు ప్రపంచంతో వ్యవహారాలు నడుపుతాడు కానీ అతని అంతిమ లక్ష్యం భగవంతుడే. పురాణ పరిభాషలో భగవంతుడు అంటే వేదాంత పరిభాషలో మోక్షము. దీన్ని తీవ్ర ముముక్షుత్వం అంటారు. ఇటువంటి భక్తుడిని జిజ్ఞాసు భక్తుడు అన్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం. ఈ సకామ భక్తుడు, నిష్కామ భక్తుడు అని ఇక్కడ సకామ భక్తుడు, నిష్కామ భక్తుడు కూడా, సకామ భక్తుడు, నిష్కామ భక్తుడు కూడా అజ్ఞాని భక్తుల్లోకి వస్తాడు. జ్ఞాని లేడు వీరిలో. జ్ఞానికి ఏ కోరిక ఉండదు. అతనికి మోక్షం మీద కూడా కోరిక ఉండదు. ఎందుకంటే అతనికి మోక్షం సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. మోక్షమే పొందినప్పుడు పరిమితి ఉన్న ధర్మార్థ కామాల మీద అతనికి శ్రద్ధ ఉండదు. అందువల్ల వీళ్ళలోకి జ్ఞాని రాడు. జ్ఞాని భక్తుడు కోరికలు కోరడు. ఇప్పుడు నిష్కామ భక్తుడు గురించి చూస్తున్నాం. నిష్కామ భక్తిలో కూడా కోరిక ఉంటుంది. అయితే నిష్కామ భక్తి ఎలా అవుతుంది? నిష్కామ భక్తిలో భగవంతుడి మీద తప్పితే వేరే దేని మీద కోరిక ఉంటుంది. నిష్కామ భక్తిలో తక్కిన లక్ష్యాలని నిర్లక్ష్యం చేయరు. ఉదాహరణకు మీరు ఢిల్లీ వెళ్ళాలంటే మీరు హైదరాబాద్లో ట్రైన్ ఎక్కారు, ఢిల్లీకి టికెట్ కొనుక్కున్నారు, సరైన ప్లాట్ఫామ్ మీద సరైన ట్రైనే ఎక్కారు, మధ్యలో నాగపూర్లో దిగి ఏ టీయో కాఫీయో తాగుతారు, కానీ మీ దృష్టి ఆ వెళ్ళే రైలు మీదే ఉంటుంది, చేరుకోవలసినటువంటి ఢిల్లీ మీదే ఉంటుంది. అదే మాదిరిగా మీ దృష్టి ఎప్పుడూ భగవంతుడి మీదే ఉంటుంది, కానీ ఇక్కడ పనులన్నీ చేస్తున్నా కూడా ఆ దృష్టిని భగవంతుడి మీదే కేంద్రీకరిస్తారు. దీన్ని మధ్యమ భక్తి అంటారు. తర్వాత మరొక ఉదాహరణ ఏంటంటే, ఎన్నో ఏళ్ల తర్వాత మీ అమ్మాయి పెళ్ళి కుదిరితే వేరే పనులు మానరు, కానీ ఆ అమ్మాయి పెళ్లి విషయం మాత్రం మర్చిపోరు. అటువంటి దాన్ని అనన్య భక్తి అంటారు. అందువల్ల భగవంతుడి మీద అనన్య భక్తి పెంచుకోమంటే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయమని కాదు, సంసార బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలి, కానీ జీవిత లక్ష్యంగా పరమాత్మనే ఎన్నుకోవాలి. అనన్యశ్చింతయంతో మాం అంటున్నాడు. అనన్యశ్చింతయంతో మాం అంటే నా మీదే ఈ ఆలోచనలు కేంద్రీకరించుకున్నవాడై, జనాః మాం పర్యుపాసతే, జనాః అంటే నిష్కామ భక్తులు, మధ్యమ భక్తులు లేదా జిజ్ఞాస భక్తులు నన్నే పూజిస్తారు. అయితే యోగక్షేమం, యోగక్షేమం అంటే యోగం అంటే అప్రాప్తస్య ప్రాప్తి, లేనిదాన్ని పొందటం. ఉదాహరణకు కూడు గుడ్డ నివాసం లాంటిని పొందడం క్షేమము. ప్రాప్తస్య రక్షణం, దొరికిన దాన్ని రక్షించుకోవడాన్ని క్షేమము అంటారు. లేని దాన్ని తెచ్చుకోవడానికి యోగము, అలా సమకూరిన దాన్ని రక్షించుకోవడాన్ని క్షేమము అంటారు. యోగం క్షేమం. మన జీవితంలో మనం చేస్తున్న పనులన్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే అది యోగమో క్షేమమో అవుతుంది. మనం లేని వస్తువుల్ని తెచ్చుకోవడానికి తాపత్రయం, ఆ వచ్చిన వస్తువుని నిలుపుకోవడానికి తాపత్రయం. దినయామిన్యౌ సాయం ప్రాత శిశిర వసంతో పునరాయాత కాల క్రీడతి గచ్చత్యాయు తదపి నముంచతి ఆశావాయు. రాత్రి దినము సాయంత్రము ఇలా ఈ రోజులు దొరికిపోతున్నాయి, కానీ ఈ ఆశ మాత్రం చావట్లేదు. ఏదో తెచ్చుకోవాలి అని ఆ యోగం క్షేమంలోనే మన జీవితం అంతా కూడా గడిపేస్తున్నాము అని మనకి భజగోవిందంలో వస్తుంది. అయితే ఇప్పుడు ఈ యోగక్షేమము, ఈ నిష్కామ భక్తుల యొక్క యోగక్షేమము నేను చూసుకుంటాను అంటాడు. మీ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటానని భగవంతుడు అభయం ఇస్తున్నాడు. యోగక్షేమం అహం వహామి అంటున్నాడు. నేను చూసుకుంటాను, మీకేమీ బెంగలేదు అని అభయాన్ని ఇస్తున్నాడు. అంటే మనం బయట వస్తువుల మీద మనం యోగక్షేమాలు పెట్టుకుంటే మనకి ఏమవుతుంది, వాటిలో మనకి భద్రత లేదు. భగవంతుడి మీద మనం భారం వేసినట్టయితే భగవంతుడు మనకి యోగక్షేమాలు చూస్తాడు. బయట ఎంత పెద్ద సెక్యూరిటీ పెట్టుకున్నా ప్రైమ్ మినిస్టర్కే ముప్పు వచ్చింది. అట్లాగే అక్కడ ఎల్ఐసి బిల్డింగ్ ఉంది చెన్నైలో మౌంట్ రోడ్లో. ఆ ఎల్ఐసి బిల్డింగ్, ఎల్ఐసి అంటే ఏమిటి, అందరికీ అభయాన్ని ఇవ్వడం, అటువంటిది ఆ ఎల్ఐసి బిల్డింగే కాలి. ఈ విధంగా బయట వస్తువుల మీద మీకు భద్రత లేదు, కేవలం భగవంతుడి మీదనే భద్రత ఉన్నది, భగవంతుడి దగ్గరే భద్రత ఉన్నది. కాబట్టి భగవంతుడి మీద భారం వేసినట్టయితే ఆయన మీకు భద్రతని ఇస్తాడు, నేను భద్రతనిస్తాను అని చెప్తున్నాడు. యోగక్షేమం అహం వహామి, ఎవరైతే నన్నే నిరంతరము ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని నేను చూసుకుంటూ ఉంటాను. తేషాం నిత్యాభియుక్తానాం, నన్నే నిరంతరం జపించేవాడని నేను చూసుకుంటాను అని వాళ్ళకి ఒక భద్రతాభావాన్ని కలిగిస్తున్నాడు పరమాత్మ. ఎన్నాళ్ళు కలిగిస్తాడు, నెల నెలకు కలిగిస్తాడా, రెండు నెలల, మూడు నెలల, ఆరు నెలల, అంటే జీవితకాలం కూడా ఆ భద్రతని కొనసాగిస్తాడు. ఏప్యన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః
తేపి మామేవ కౌంతేయ విధి పూర్వకం అపియే అన్యదేవతా భక్తాః శ్రద్ధయా అన్వితాః యజంతే తే అపి కౌంతేయ అవిధిపూర్వకం మాం ఏవ యజంతి. ఓ కుంతీపుత్ర, సకామ భక్తులు శ్రద్ధ కలిగిన వారే, ఏ ఇతర దేవతలను పూజిస్తూ ఉంటారో వారు కూడా నన్నే పూజిస్తూ ఉంటారు, కానీ వారి పూజలు విద్యుక్తములు కావు. అవిధిపూర్వకం అనే పదం ఉంది ఇక్కడ. వారి పూజలు అజ్ఞానముతో కూడినవి. నిష్కామ భక్తి గురించి కృష్ణ పరమాత్మ పరోక్షంగా చెప్తున్నాడు. ఏ అపి అన్యదేవత భక్త శ్రద్ధయాన్విత, ఇతర దేవతల్ని అంటే మనం ఇక్కడ ఆ పరమాత్మ కృష్ణ పరమాత్మే మనకి ఆత్యంతికమైనటువంటి దేవుడు అన్నట్టుగా మనం తీసుకున్నట్టయితే, మీరు ఏ దేవతకి పూజ చేసినా కూడా కృష్ణ పరమాత్మకే ఆ పూజ చెందుతుంది. ఆ కృష్ణ పరమాత్మే మీకు మీ కోరికలు నెరవేరుస్తాడు. అదే శివపురాణం చదువుతున్నారు అనుకోండి, శివుడే మీ కోరికలు నెరవేరుస్తాడు. ఈ విధంగా వేరు వేరు దేవతల్ని సకామ పూజలు ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ సకామ పూజలు చేసేవాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఫలాలు ఆ కృష్ణుడి వల్లే వస్తుంది, నా వల్లే వస్తుంది. ఏ అపి అన్యదేవతా భక్తాః, ఎవరైతే ఇతర దేవతల్ని పూజలు చేస్తూ ఉంటారో వాళ్ళు శ్రద్ధయాన్విత యజంతి అంటారు, చాలా శ్రద్ధగా కొలుస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరిని కొలిచినా కూడా, చివరికి నవగ్రహాల్లో శనిని కొలిచినా కూడా అది కృష్ణ పరమాత్మకే చెందుతుంది. ఎందుకు? కృష్ణ పరమాత్మ ఆ నిర్గుణమైనటువంటి పరమాత్మగా మనం తీసుకుంటున్నాం. తేపి మామేవ కౌంతేయ యజంతి, వాళ్ళు నన్నే కొలుస్తున్నారు, ఇండైరెక్ట్గా నన్నే కొలుస్తున్నారు. ఎందుకంటే అధిష్టానంలో ఆ ఆత్మగా సచ్చిదానంద పరమాత్మగా నేనే ఉన్నాను, ఆ సచ్చిదానంద పరమాత్మగా నేనే ఉన్నాను కాబట్టి నా నుంచే వీళ్ళకి ఈ కోరికలన్నీ తీరుతున్నాయి, కాబట్టి నన్నే వీళ్ళు పూజలు చేస్తున్నారు. అయితే ఈ విషయం వీళ్ళకి తెలియదు. అవిధిపూర్వకం వాళ్ళు చేసేటటువంటి పూజలు ఎలా ఉంటాయి? అజ్ఞానపూర్వకంగా ఉంటాయి. అజ్ఞానపూర్వకంగా అంటే నేనే వీళ్ళకి దేవతల ద్వారా, అంటే నేనే ఈ దేవతల ద్వారా వాళ్ళ కోరికలు తీరుస్తున్నాను అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు అజ్ఞానంతో ఉన్నారు. అవిధిపూర్వకం, అవిధిపూర్వకం అంటే వాళ్ళు అజ్ఞానంతో కూడినటువంటి వారే వాళ్ళు ఈ పూజలన్నీ చేస్తున్నారు అని ఇక్కడ మనకి రకరకాల భక్తుల గురించి ఈ శ్లోకాల్లో వచ్చింది. ఇంకా ముందు మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.